நம பங்கஜமாலினே நம பங்கஜ நேத்ராய நமஸ்தே பங்கஜாங்கிரே ஹே கிருஷ்ண கருணா சிந்தோ தீனபந்தோ ஜகத்பதே கோபேஷ கோபிகா காந்த ராதா காந்த நமோஸ்துதே தப்த காஞ்சன கௌராங்கி ராதே விருந்தாவனேஸ்வரி ஷபானுசுதே தேவி பிரணமாமி ஹரி பிரியே வாஞ்சா கல்பதருபிய கிருபா சிந்துபிய ஏவச பதிதானாம் பாவனேபியோ வைஷ்ணவேபியோ நமோ நம. ஜெய ஸ்ரீ கிருஷ்ண சைதன்யா பிரபு நித்யானந்த ஸ்ரீ அத்வைத கதாதர ஸ்ரீவாசாதி கௌர பக்த விருந்த ஹரே கிருஷ்ணா ஹரே கிருஷ்ணா கிருஷ்ண கிருஷ்ணா ஹரே 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 ராம ஹரே ராம 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 ஹரே 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 கிருஷ்ண. சதுத்துனதி பகவத்கீதை யதார்த்ததம் அத்தியாயம் 18 உபசம்ஹாரமும் சந்நியாசம் யொக்க பூர்ணத்துவம் ஸ்லோகம் 68. ஏதம் பரமம் குஹ்யம் மத்பக்தேஷ்வபிதாஸ்யதி பக்திம் மயி பராஹம் க்ருத்வா மாமே வைஷ்யத்ய சம்சயஹ. ஏதம் பரமம் குஹ்யம் மத்பக்தேஷ்வபிதாஸ்யதி பக்திம் மயி பராஹம் க்ருத்வா மாமே வைஷ்யத்ய சம்சயஹ. ஏதம் பரமம் குஹ்யம் மத்பக்தேஷ்வபிதாஸ்யதி பக்திம் மயி பராஹம் க்ருத்வா மாமே வைஷ்யத்ய சம்சயஹ. யஹ யவரு இதம் ஈ பரமம் பரமமகு குஹ்யம் ரகசியமனு மத் நா யொக்க பக்தேஷு பக்துலகு அபிதாசியதி விவரிஞ்சுனோ பக்திம் பக்தித்த சேவனு மயி நா எட பராம் உத்கிருஷ்டமைன குருத்வா சேசி மாமேவ நன்னே ஏஷ்யதி பொந்துனு அசம்சயா நிஸ்சந்தேகமுகா. பாவமு பாஷ்யம் செப்பினதி அபய சரணாரவிந்த பக்தி வேதாந்த சுவாமி ஸ்ரீல பிரபுபாத. ஜய் ஸ்ரீல பிரபுபாத். ஈ பரம ரகசியமுனு பக்துலகு விவரிஞ்சுவானிக்கு சுத்த பக்தி யோகமு நிச்சயமுகா கலுககலது. அந்தியமுன ఖచ్చితముగా అతడు నన్ను చేరగలుగును. భాష్యం. అభక్తులైనటువంటి వారు శ్రీకృష్ణుని గాని భగవద్గీతను గాని అవగతం చేసుకునలేనందున శ్రీకృష్ణ భగవానుని మరియు అతని యొక్క గీతా జ్ఞానమును యథాతథముగా అంగీకరించలేరు. అందువల్ల సాధారణంగా భగవద్గీతను భక్తుల సమక్షమునందే చర్చించమని ఉపదేశిస్తారు. ఎందుకనగా శ్రీకృష్ణ భగవాని మరియు ఆ కృష్ణుడి గీతా జ్ఞానమును యథాతథంగా అంగీకరించలేనటువంటి వారు తోచని రీతిగా గీతా వ్యాఖ్యానం చేస్తూ అలా చేయడానికి ప్రయత్నించి అపరాధులు అవుతున్నారు. మనం ఆ విధంగా అపరాధులు కారాదు. శ్రీకృష్ణుని దేవదేవునిగా అంగీకరించుటకు సిద్ధపడినటువంటి వాడికే భగవద్గీతను బోధించాలి. అనగా ఈ చర్చనే ఈ విషయం భక్తులకు సంబంధించిందే గాని తాత్విక కల్పనా పరులది కాదు. అయినను ఈ భగవద్గీతను శ్రద్దతో ప్రకటింప యత్నించువారు భక్తి యోగమును పురోగమించి శుద్ధమగు భక్తిమయ జీవన స్థితికి చేరగలుగుతారు. అట్టి శుద్ధభక్తి ఫలితంగా మనసుడు భగవద్ధామమును తప్పక చేరగలుగుతాడు. అందరూ చెప్పండి మంగళశాస్త్రం. ఓం అజ్ఞాన తిమిరందస్య జ్ఞానాంజనశలాకయా చక్షురోన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమావం విష్ణుపాదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్తి నామినే. నమస్తే సారస్వత దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశధారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. భగవద్గీత 18వ అధ్యాయంలో కృష్ణుడు చెప్పేటువంటి ప్రతి ఒక్క శ్లోకం కూడా మొత్తం భగవద్గీతకి సారాంశం. ఎందుకంటే ఆ అధ్యాయంతో గీతా జ్ఞానం ముగుస్తుంది కాబట్టి కృష్ణుడు ఏం చేస్తున్నాడంటే మొత్తం 17 అధ్యాయాల్లో ఏ అంశాలు అయితే చెప్పుకుంటూ వచ్చాడో ఆ అంశాలన్నీ కూడాను ఒక్కొక్క శ్లోకంలో కూడాను ఎంతో గూఢార్థాన్ని నిమిడీకృతం చేసి చెప్తున్నాడు అనమాట. అందుకే 18వ అధ్యాయం చాలా చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం. అన్ని అధ్యాయాల యొక్క సారం కూడాను ఆ అధ్యాయంలో ప్రతి ఒక్క శ్లోకంలో భగవంతుడు పూర్తిగా నిమగ్నం చేసి చెప్తున్నాడు. అలాంటి 18వ అధ్యాయంలో కొన్ని ముఖ్యమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి. ప్రభుపాదుల వారు తరచు ఏం చెప్తుంటారంటే ఎవరైతే సామాన్యమైనటువంటి జనులు ఉన్నారో ఆ జనులందరికీ కూడాను భగవద్గీత నుంచి ఒక సారాంశ శ్లోకం ఉందంట. అది భగవద్గీత యొక్క చరమ శ్లోకంగా చెప్తారు. అదేమిటి అంటే చెప్పండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః. ఇది జనసామాన్యానికి. వాళ్ళేమిటంటే భగవంతుని ఆశ్రయించడానికి భగవంతుని దగ్గర శరణాగతి పొందడానికి ఏముంది ఇందులో నాకు అనే ఆలోచన చేస్తుంటారు. ప్రతి ఒక్క పని కూడాను బయట ఉండేటువంటి వ్యక్తి నేను ఈ పని చేస్తే అందులో నాకు ఫలాపేక్ష ఏమిటని ఆలోచిస్తుంటాడు. సో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే నీవు ఏ రకమైన చింత పెట్టుకోవద్దు ఈ విషయంలో. మాసు చెహ అంటే డోంట్ వర్రీ, ఏ విధంగానూ నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. నువ్వు గనక నువ్వు చేసేటువంటి ఏవైతే సామాన్యమైనటువంటి భౌతిక ధర్మాలు ఉంటాయో వాటిని విడిచి పక్కన పెట్టి పరమధర్మమైనటువంటి నా శరణాగతిని గనక నువ్వు తీసుకున్నట్లయితే అహంత్వం సర్వపాపేభ్యో, నీ పాపాలన్నీ కూడా నేను తొలగిస్తాను. ఇక్కడ శరణాగతి తర్వాత భగవంతుడు చెప్తున్నాడు నీ పాపాలన్నీ తొలగిస్తానని. అందులో ఇంకొక మాట కూడా నిమిడి ఉంది. ఏమిటంటే నీ పాపాలను తొలగించడమే కాదు పాపం చేసే ఉద్దేశాలను కూడా తొలగిస్తాను. ఎందుకు? కేవలం మనం ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్తేనో లేకపోతే గంగా స్నానం చేస్తేనో లేకపోతే ఇంకో చోటకు వెళ్తేనో మనకేమిటంటే కేవలం మనం చేసినటువంటి పాపాలు పోతాయి అనేటువంటి వాక్యం మనం వింటూ ఉంటాం. కానీ పాపం చేసే గుణం అనేటువంటిది పోవాలి. పాపపు వేరును తెగనరిగితే గాని మనం ఆ మొత్తం పాప ఉద్దేశాన్ని మనం పూర్తిగా తొలగించుకుంటే గాని బాధ నుంచి బయటపడం. భగవంతుడు అంటున్నాడు అహంతో సర్వపాపేభ్యో, నేను అన్ని విధాలైనటువంటి పాపం నుంచి అతన్ని బయటపడేస్తాను. మనలో ఉన్నటువంటి పాపపు వేరేమిటేనంటే పాపం చేయలేని బుద్ధి. అది మనల్ని అనేక రకాలుగా అనేక విధాలుగా ప్రేరేపిస్తూ ఉంటుంది పాపం చేయడానికి. వ్యక్తి యొక్క దుఃఖానికి బాధలకు కారణం ఏమిటి అంటే కలతలకు కారణం ఏమిటి అంటే అతను చేసుకున్నటువంటి పాపం. ఆ పాపం ఎప్పుడుదైనా ఉండొచ్చు, ఇప్పుడుదై ఉండొచ్చు, గతంలో చేసుకున్నది ఉండొచ్చు, గత జన్మలో చేసుకున్నటువంటి వచ్చి జన్మ జన్మాలుగా వస్తున్నటువంటిది ఉండొచ్చు. ఏదైనప్పటికీ కూడా మామేకం శరణం వ్రజ, కేవలం కృష్ణుడికి మాత్రం మనం శరణాగతి పొందినట్లయితే అహంత్వాం సర్వ పాపేభ్యో, నీకున్నటువంటి పాపాలన్నింటినీ కూడా నేను తొలగిస్తాను. అర్థం నీకున్న దుఃఖాలన్నీ కూడా నేను తొలగిస్తాను. మోక్ష ఇష్యామి మాసుచహ, నీకు ముక్తిని ప్రసాదిస్తాను. ముక్తి అంటే ఏమిటి? చైతన్య మహాప్రభు చెప్తున్నారు ముక్తి అంటే కృష్ణుడి యొక్క సేవలో నిరంతరము ఏదైతే మనం ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటామో దానిని ముక్తి అంటారట. ఏదైతే నిరంతరం మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ నామ సంకీర్తనలో ఏదైతే మనం ఆనందాన్ని ఆస్వాదిస్తున్నామో, ఇప్పుడు చేసుకునేటువంటి ఈ భగవద్గీత చర్చలో ఏదైతే ఆనందాన్ని మనం పొందుతున్నామో, ఈ ఆనందాన్ని చైతన్య మహాప్రభు ముక్తి అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఆనందమే జీవుణ్ణి ఏం చేస్తుందంటే భౌతిక బంధనాలన్నింటి నుంచి కూడా దూరం చేసి పెడుతుంది అనమాట. పద్మపత్రమివాంబస అంటే తామరాకి ఏ విధంగా అయితే నీటిలో ఉన్నప్పటికీ కూడా నీటిని అండుకోకుండా ఉంటుందో, జీవుడు భౌతిక జగత్తులో ఉన్నప్పటికీ కూడా ఇక్కడున్నటువంటి కల్మషాలకు లోను కాకుండా, కలతలకు గురి కాకుండా అతను మాత్రం భగవంతుని యొక్క సేవలో ఆనందాన్ని పొందవచ్చు. మోక్ష ఇష్యామి, అలాంటి మోక్షాన్ని నేను ఇస్తున్నాను. మాసుచిహ డోంట్ వరీ, ఏమి కూడా నీవు చింతించవద్దు అని చెప్తున్నాడు అన్నమాట. ఇది ఎవరికి? జనసామాన్యానికి అని చెప్పి ప్రభుపాదుల వారు చెప్తున్నారు. మరి భగవంతుని యొక్క కైంకర్యం కోసం జీవితం అంకితం చేసి భగవత్ సేవే నా యొక్క జీవిత పరమగమ్యం అని చెప్పి కొద్దిమంది సమాజంలో కొద్దిమంది భగవద్ అనుగ్రహాన్ని పడిసినటువంటి వాళ్ళు భగవంతుని యొక్క సేవలో నిలబడి ఉంటారు. వాళ్ళ జీవితమే భగవద్గీతకి ఇచ్చేసి ఉంటారు, వాళ్ళ జీవితం భగవంతుని యొక్క ప్రచారానికి ఇచ్చేసి ఉంటారు. అలాంటి వాళ్ళకి ముఖ్యమైనటువంటి శ్లోకం ఏమిటి? ఏదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తి మై పరాం కృత్వా మామే వైశత్య సంశయ. ఇది ప్రచారకుడికి ఉద్దేశించిన శ్లోకం. ప్రచారకుడు భగవంతుని యొక్క నామాన్ని, ఆయన వైభవాల్ని, ఆ గీతా జ్ఞానాన్ని పది మందికి ప్రచారం చేసేటువంటి భక్తుడికి అనుసంధానమయ్యే శ్లోకం ఏమిటి? ఈ శ్లోకం. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు భగవంతుడు? నేను చెప్పినటువంటి పరమ రహస్యమైనటువంటి ఈ గీతా జ్ఞానాన్ని ఎవరైతే పది మందికి పంచిపెడతారో, ఎవరైతే పది మందికి బోధిస్తారో, అలాంటి వాడికి శుద్ధ భక్తి యోగం నిశ్చయంగా కలుగుతుంది. శుద్ధ భక్తి యోగం, మానవ జన్మకి ఒక పర్పజ్ ఉన్నది, ఒక లక్ష్యం ఉంది. ఏమిటో లక్ష్యం అంటే భగవంతుని పట్ల శుద్ధ భక్తిని పెంపొందించుకోవడం. జంతు జన్మకి ఒక లక్ష్యం ఉంది ఏంటంటే భౌతిక జీవితం పట్ల శుద్ధ భక్తిని పెంపొందించుకోవడం. భక్తి అంటే ఆహారము, నిద్ర, భయము, మైదనము వగైరా వగైరా. భక్తి అంటే చేసే సర్వస్వం కూడా స్వామికి అర్పిస్తూ స్వామి యొక్క నిర్దేశాల ప్రకారంగా నడుచుకుంటూ, స్వామి నీ చేతిలో నేను ఒక ఆట బొమ్మను, నీ నిర్దేశానుసారం ఏ విధంగా నీవు ఆడిస్తే ఆ విధంగా ఆడుతూ నీ యొక్క సేవలో నన్ను ఒక పరికరంగా ఉపయోగించు అనేటువంటి శరణాగతి భావం, దీన్ని భక్తి అన్నాం. ఇలాంటి భక్తుడు ఎవరైతే భగవద్గీతను ఈ ప్రచారాన్ని చేస్తూ ఉంటాడో అలాంటి భక్తుడికి ఏమొస్తుంది? శుద్ధ భక్తి యోగం ప్రాప్తిస్తుంది. మామే వైశ్యత్య సంశయ, ఈ విషయంలో ఎటువంటి సందేహం కూడా లేదు, నిస్సందేహముగా అతడు నన్ను చేరగలుగుతాడు, నిస్సందేహముగా అతడు నన్ను చేరగలుగుతాడు. ఈ శ్లోకం ఎంత ముఖ్యమైనటువంటిది అంటే నిజంగా భగవంతునికి కైంకర్యం కోసం వచ్చినటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తులకు ఈ శ్లోకం ఎప్పుడు కూడా ఊపిరి పోస్తూ ఉంటుంది అన్నమాట. మనం ఏదైతే ఇక్కడ అంకిత సేవాభావం అనేటువంటి ఒక మొక్కను వేసామో ఆ మొక్కకి నీరు పోసేటువంటిది ఈ శ్లోకం. భగవంతుడు మనకి ఆశ్వాసం ఇస్తున్నాడు, నీకు శుద్ధభక్తి యోగం నేను ఖచ్చితంగా ఇస్తాను, నువ్వు నిస్సందేహంగా నన్ను తిరిగి చేరుతావు, నువ్వు చేయవలసింది ఏమిటి? నిర్భీతిగా ఈ భగవద్గీత జ్ఞానాన్ని ఆచరించు, ప్రచారం చేయి. మన ఆచార్యులు మనకేం చెప్తున్నారంటే లోకంలో చాలా మంది ఆచరించేవారు ఉంటారు, పాపం వాళ్ళు ఎక్కడో హిమాలయాల్లో ఎక్కడో ముక్కు మూసుకుని ఆచరణ చేస్తుంటారు, బయటకు వచ్చి పది మందికి ప్రచారం చేయరు. లోకంలో చాలా మంది ప్రచారం చేస్తుంటారు, వ్యక్తిగతంగా జీవితంలో ఏమీ ఆచరించరు, బయటకు వెళ్లి ప్రచారం మాత్రం చేస్తుంటారు, అలా చేయాలి ఇలా చేయాలి అది ఇది అని. ఆచార్యులు ఏమంటున్నారు అంటే భగవంతుని అనుగ్రహం లభించాలంటే రెండు చేయమని చెప్తున్నారు. మీరు ఒక పక్కన ఆచరిస్తూ ఉండాలి, ఇంకో పక్కన ప్రచారం చేస్తూ ఉండాలి. దీనికి వాళ్ళు మూడు సూత్రాలు చెప్పారు. ఒకటి ఏమిటంటే మొట్టమొదటి సూత్రం వైష్ణవ సేవ. వైష్ణవ సేవ చేయడం వల్ల ఏమవుతుంది అంటే శుశ్రూషో శ్రద్ధ దానచ్చ వాసుదేవ కదా రుచి స్యాన్ మహత్ సేవయా విప్ర అని చెప్పి ఒక శ్లోకం ఉంది. శుశ్రూషో శ్రద్ధదానచ. అత్యంత శ్రద్ధతో ఎప్పుడైతే మనం సాధువులకి వైష్ణవులకి సేవ చేస్తామో దాని ఫలితం ఏమంటే వాసుదేవ కదా రుచి, వాసుదేవుని కథ పట్ల రుచి పెరుగుతుంది. స్యాన్ మహత్సేవయా విప్ర పుణ్యతీర్థం సేవణాత్. అలాంటి మహత్సేవయ, మహత్ అంటే సాధువులు, ఆ సాధువులకు మనం సేవ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే పుణ్యక్షేత్రాలన్నీ సందర్శించినటువంటి భాగ్యం కలుగుతుందంట. మొట్టమొదటి విషయం అందుకే వైష్ణవ సేవ అన్నారు. ఈ వైష్ణవ సేవ చేయడం వల్ల రెండవది ఏమిటంటే మనకు వచ్చేటువంటిది, పెంపొందించుకోవలసినటువంటిది నామ రుచి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నామరుచి పెంపొందించుకోవాలి. నామరుచి ఎందుకు పెంపొందించుకోవాలి అంటే నశించిపోయేటువంటి రుచుల పట్ల, అనేక రుచుల పట్ల మనకి ఆసక్తి ఉంది ప్రస్తుతం. నశించే రుచుల పట్ల నుంచి మనము బయటపడాలి అంటే నామరుచిని పెంపొందించుకోవాలి. ఇక్కడ ప్రపంచంలో ఏవైతే కామము క్రోధము లోపం ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఈ రోజు రేపో ఇల్లుండి నశించిపోయే రుచులే, విసుగు పుట్టించే రుచులే, చివరికి మనల్ని వేసారిపోయేటట్లు చేసేటువంటి రుచులే అవన్నీ. అందుకే చూస్తున్నాం రోజు రోజుకి కూడాను జనసామాన్యులు ఏమో ఎక్కువవుతుంది, ఏమెక్కువవుతుంది, ఫ్రస్ట్రేషన్ ఎక్కువవుతుంది, విసుగు పెరిగిపోతుంది. ఒక పక్క ధనము, ఇంకొక పక్క జనము, ఇంకొక పక్క రకరకాలైన విలాసాలు ఉంటే కూడా ఇంకొక పక్క దానికి సమానంగా ఇంకా ఎక్కువగా విసుగు వేసారడం అనేటువంటిది పెరిగిపోతున్నాయి. అందువల్ల నామరుచి అనేటువంటిది పెంపొందించుకుంటే ఇంకా ఈ ఇతరత్ర ఏ రకమైనటువంటి నీచమైన రుచుల పట్ల మనకి ఆసక్తి ఉండదు. అందుకని నీచ రుచుల నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి, నామరుచిని పెంపొందించుకోవాలి. ఇది రెండోది. మూడవది జీవదోయ, జీవుల పట్ల దయని పెంపొందించుకోవాలి. నీ తోటి జీవులే అందరూ కూడా, కులము మతము వర్గము ఇవన్నీ వద్దు, అవన్నీ తీసేయండి. నీ తోటి జీవుడే ప్రతి ఒక్కడు కూడా, అతను బాధపడుతున్నాడు, అతను వైష్ణవ సేవ లేక నామ రుచి లేక నీతి రుచుల పట్ల తగులుకొని పోయి అల్లాడిపోతున్నాడు, అతను ఏ విధంగా ఉద్ధరించాలి అనేటువంటి దయను కలిగి ఉండు. జీవిదోయ, ఆ జీవుల పట్ల దయను కలిగి ఉండాలి. దయను కలిగి మనం ఏం చేయాలి, దయను ప్రదర్శించాలంటే వెళ్లి వాళ్ళకి ఈ కృష్ణ సంబంధమైనటువంటి విషయాలు చెప్పడం, కృష్ణుడి నామం గురించి చెప్పడం, కాసంత కృష్ణప్రసాద్ తీసుకెళ్లి ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది ఆ విధంగా చేస్తుంటారు. గుడికి వచ్చినప్పుడు ఏదో ప్రసాదం పట్టుకెళ్తారు, 10 మందికి ఇస్తారు, కృష్ణుడి గుడి పలాని చోట ఉంది దీనికి మీరు రండి అని చెప్తూ ఉంటారు. ఇదేమిటి, ఇదంతా కూడా జీవదోయ, జీవుల పట్ల దయను చూపించడం. కానీ దానికి ముందు చేయవలసినవి రెండున్నాయి. ఏమిటవి? మొదటిది వైష్ణవ సేవ, రెండవది నామరుచి, మూడవది జీవదోయ. ఈ రెండు ఉండి చేసేటువంటి జీవదోయ ప్రభావవంతంగా ఉంటుంది. చాలా మంది వచ్చి ప్రారంభంలోనే ఏమనుకుంటారంటే వాళ్ళు వైష్ణవ సేవ సరిగ్గా చేయలేదు, ఇంకా నామరుచి సరిగ్గా పొందలేదు, జీవదోయాన్ని పరిగెడతారు. జీవదోయాన్ని అంటే నేను ప్రపంచాన్ని ఉద్ధరించేసేయాలి, అందరినీ భక్తులు చేసేయాలని పరిగెడతారు. ముందు ఈ రెండు నీవు పొందనిదే, ఆ మూడోది సఫలం కాదు, విఫలం అవుతుంది. ప్రభుపాదుల వారి యొక్క జీవితంలో వచ్చేసారాయన, ఆయన చిన్నప్పటి నుంచి వైష్ణవ సేవ చేసుకున్నారు, నామరుచి ఎంతగానో ఆస్వాదించారు ఆయన. ఆయన రోజుకి హరే కృష్ణ మహామంత్రాన్ని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇన్ని మాలలు జపం చేసేవారు, ఆ నామంలో ఎంత ఆస్వాదన పొందేవారు చెప్పనరు కానీ చెప్పలేము, అసలు వర్ణించలేము అనమాట. నామాన్ని అంత ఆస్వాదించారు కాబట్టి ఆయనలో కోరిక ఏం పెరిగిందంటే ఈ నామాన్ని 10 మందికి ఎందుకు ఇవ్వకూడదు, 10 మందికి కాదు 10 దేశాలకు ఎందుకు ఇవ్వకూడదు, అంత లోపల అంత ఉత్తేజం వచ్చిందనమాట. అందుకనే వారు 70 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధాప్యంలో, ఇక్కడ 60 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి తెలిసి శరీరం ఎంత కష్టపడుతుందో, ఇంద్రియాలన్నీ కూడా ఉడిగిపోయి 70 సంవత్సరాలు పైబడిన వృద్ధాప్యంలో భారతదేశాన్ని వదిలిపెట్టి నౌకాయానం చేసి, నౌకాయానం అంటే సముద్రం గాలి, ఆ నౌకాయానం చేసి నౌకాయానంలో 2 సార్లు గుండెపోటు గురయ్యి కూడా కృష్ణుని ప్రార్థించి నిలబడి అమెరికాలో బోస్టన్ ఓడరేవులో దిగి నిస్సహాయ స్థితిలో నా అనేవాళ్ళు ఎవరు లేనటువంటి స్థితిలో అక్కడ నిలబడి ఆయన కృష్ణభక్తిని ప్రచారం చేయడానికి అమెరికా దేశానికి వెళ్లి ప్రచారం చేశారని. ఇది ఏదం పరమ ముఖ్యమని అంటే ఈ శ్లోకం నుంచి ప్రత్యక్షమైనటువంటి పరిపూర్ణ రూపం అన్నమాట భక్తివేదాంత ప్రభుపాదుల వారు. ఆయన ఆ విధంగా అమెరికాలో, న్యూయార్క్ లో, లాస్ ఏంజల్స్ లో, మిగతా అనేక చోట్ల ప్రచారం చేసి విస్తృతంగా అక్కడున్న వాళ్ళందరినీ కూడా భక్తులుగా తయారు చేయడం కోసం ఎంతో కష్టపడ్డా అన్నమాట. శ్రీ రాధాగోవింద భగవానికి, శ్రీల ప్రభుపాదికి నితాయి గౌర్ ప్రేమనంది. ప్రభుపాదుల వారు ఆయన అమెరికాలో ప్రచారం చేసేటప్పుడు ఆయన ఎదుర్కొన్నటువంటి ఈ కష్టాలు వర్ణనాతీతం. కానీ ఆయన ఉపన్యాసాల్లో చెప్తుండేవారు, నేను పడినటువంటి కష్టమంతా కూడా నాకు ఎంతో ఇష్టంగా ఉండింది అన్నాడు. ఎందుకంటే చేసే ప్రతి ఒక్క కష్టంలో కూడా కృష్ణుడు ఎంతో దగ్గర అవుతున్నాడంటే ఆయనకి, అందువల్ల ఎంతో ఇష్టంగా ఉందంట, చాలా ఇష్టంగా ఉందంట. అందువల్ల ఆయన ఏది కూడా నువ్వు లెక్క చేయకుండా, ఎవరిని కూడా ఖాతరు చేయకుండా కృష్ణ చైతన్యాన్ని ఒక దావాగినిలాగా కార్చిచ్చు అంటూ ఉంటాం. కొండల మీద చూస్తుంటాం మన కొండ మీద దావానలం అంటాం. ఒక దావాగిని అంటే ఏంటంటే కార్చిచ్చు, ఇక్కడ అంటుకుంది టక్కన ఎక్కడ అంటుకుంటుంది గాలికి, ఆ నిప్రవులు ఎక్కడ వెళ్ళి మళ్ళీ ఇంకో చోట అంటుకుంటుంది. ఇప్పుడు అడవిలో తగులుకొనిపోయిన వాడు, దావానలో చిక్కునిపోయిన వాడు బయటికి రాలేడు సరిగా, ఎందుకంటే ఎటు నుంచి మంట వస్తుందో ఏం తెలియదు. అలా ఈ కృష్ణ చైతన్యాన్ని, కృష్ణ భక్తి అనేటువంటి కార్చిచ్చుని ప్రపంచం అంతా కూడా అంటించుకుంటూ వచ్చేసారు. ప్రభుపాదుల వారి ప్రచారం చేసింది 11 సంవత్సరాల కాలం. 11 సంవత్సరాల కాలంలో 14 సార్లు ప్రపంచం అంతా కూడా పర్యటించారు. 1971 సంవత్సరంలో ఆయన రష్యాకు వెళ్లారు. రష్యాలో మాస్కోలో కోటోస్కీ అనేటువంటి ఒక తత్వవేత్తతో 4 రోజులు సమావేశం ఆయన గడిపారు. ఆ కోటోస్కీ అనేటువంటి తత్వవేత్తతో ప్రభుపాదుల వారు భగవద్గీత గురించి, సనాతన ధర్మం గురించి, భారతీయ సంస్కృతికి ఔన్నత్యం గురించి ఎంతగానో వివరించారు. వివరిస్తే కూడా కొటోస్కి ఏంటంటే ఆయన దగ్గర సమాధానాలు లేవు ప్రభుపాదుల వారు అడిగే ప్రశ్నలకి, కానీ వితండవాదం మొదలుపెట్టాడు. నేను పట్టింది కుందేటికి 3 ఎకరాలు అనేవాడికి చెప్పగలవా? ఈ కొటోస్కి ఆ విధంగా వితండవాదం మొదలుపెట్టాడు. ఎంత వితండవాదం చేస్తే కూడా ప్రభుపాదుల వారు అతని ఏదో విధంగా నచ్చజెప్పి ఒప్పించాలని ప్రయత్నించారనమాట. చివరికి అతను మాత్రము ప్రభుపాదుల వారికి తత్వాన్ని కాదు అనలేదు కానీ అవును అని కూడా అంగీకరించలేదు. ఎందుకంటే అతనికి అప్పటికే వేరే రకాలైనటువంటి ప్రేరణలు ఉన్నాయి, అతను అప్పటికే వేరే విధాలైన సిద్ధాంతాలు నమ్ముకుని ఉన్నాడు. కాబట్టి ప్రభుపాదుల వారు చెప్పేటువంటి తత్వాన్ని యథార్థం అని తెలుస్తున్నా కానీ గ్రహించలేని దుస్థితిలో ఉన్నాడు. వదిలేశారు. వదిలేసిన తర్వాత 4 రోజులున్నారు. అతనితో సమావేశం అయిపోయిన తర్వాత ప్రభుపాదుల వారు ఏం చేశారంటే, మరి ఏం చేయాలి రష్యాలో, ఈ రష్యా అనేటువంటిది కూడా అది భగవంతునికిను భారతదేశానికి ఎంతో అనుసంధానమైన ప్రదేశం. అది మనకి పెద్దవాళ్ళు చెప్తారు, ఋషి అనే పేరు నుంచి రష్యా అనే పేరు వచ్చిందంట. ఋషి రష్యా. అందుకనే అక్కడ ఉన్నటువంటి భక్తులు చాలా తపస్సు తీసుకోగలుగుతారు. ఋషులు అంటే తపస్సు బాగా చేస్తారు కదా, అక్కడ ఉన్న భక్తులు కూడా బలి తపస్సు తీసుకుంటారు. మన గుళ్ళో ఒక ఆయన ఉన్నాడు రష్యా, ఆయన అరవింద ప్రభు. ఆయన నిన్న ఏకాదశి అని చెప్పి నిన్న ఉదయం నుంచి జపం చేస్తున్నాడు, నిన్న రాత్రి అంతా జపం చేశాడు. మళ్లీ ఉదయం భక్తులందరి కోసం వంటశాలకు వెళ్లి అక్కడ భక్తులందరి కోసం ఆయన స్వీట్ తయారు చేశాడు, ఒక ప్రత్యేకమైనటువంటి స్వీట్. ఆయన సేవభావన ఎన్ని, 200,000 నామాలు చేశాడంట అతను. హరి హరి బోల్. అతను 200,000 నామాలు చేశాడు. అంతేకాకుండా ఆయన నిరంతరం కూడా చైతన్య మహాప్రభు యొక్క భావంతో నాట్యం చేస్తుంటాడు. కాసేపు నిన్న పొద్దున ర్యాలీలో ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళాం, హరినామ సంకీర్తన ర్యాలీలో. తిరిగి వచ్చేసరికి కాళ్ళు కాస్త నిప్పుగా అనిపించాయి. ఆ భక్తుడు ఆయన నిరంతరం కీర్తనలో నాట్యం చేస్తూనే ఉంటాడు. పొద్దున మంగళార్తి మొదలుకొని ఏకధాటిగా నాట్యం. ఆయనకి మహాప్రభు కృప అందుందన్నమాట. మరి అలాంటి ప్రాంతాన్ని ఏ విధంగా ఉద్ధరించాలి, ప్రభుపాదుల ఆలోచన చూడండి. అప్పటికే ప్రభుపాదులు లండన్లో కృష్ణ చైతన్యాన్ని వ్యాపింపజేశారు, అమెరికా మొత్తం కూడా వ్యాపించింది. ఆయన దాంతో సరిపడట్లేదు. పర్లేదులే అబ్బాయి, రష్యాలో ఏముంది ఈ కొటోస్కి, ఇతను ఒప్పుకోకపోతే ఏముంది, ఇప్పుడు వదిలేస్తాం అంతే కదా. అమెరికా లండన్ రెండింటిని వాటిని బాగు చేసుకుంటే సరిపోతుంది కదా. వ్యాపారస్తులు ఎవరైనా ఉన్నారా? ఏదో 2 చోట్ల లాభం వచ్చింది, 3 చోట్ల ప్రయత్నం చేసాం సరికి రాలేదు, వదిలేస్తావా? వ్యాపారస్తుడు ఏమనుకుంటాడు? అక్కడ కూడా లాభం, అతనికి లాభాపేక్ష ఎక్కువ అనమాట. ఇక్కడ కూడా ప్రయత్నం చేద్దాం, వస్తుందేమో, ఎందుకు వదిలేసేయాలి ఊరికి నేను అనవసరంగా అని చెప్పి అనుకుంటాడు. భక్తుడు కూడా అదే విధంగా ఏమిటి అని అంటే అతనికి కృష్ణ అపేక్ష ఎక్కువ, కృష్ణ అపేక్ష ఎక్కువ అతనికి. అందుకని ఏం చేస్తాడంటే అమెరికాలో కృష్ణుని ఇచ్చేసాం, భగవద్గీతను ఇచ్చేసాం, ఇంగ్లాండ్ లో కృష్ణుని భగవద్గీతను ఇచ్చేసాం, రష్యాను ఎందుకు వదిలిపెట్టాలి? రష్యాలో కూడా భగవద్గీత ఇద్దాం, ఇక్కడ ఉన్నటువంటి జనాలు కూడా ఉద్ధరిద్దాం అనే ఉద్దేశంతో ప్రభుపదుల వారు ఎదురు చూస్తున్నారు. ఈ తత్వవేత్తతో సంబంధాలు కనుక సత్సంబంధాలు ఉన్నట్లయితే ప్రభుపదుల వారికి సులభమైపోయేది ప్రచారం. కానీ ఇతను ఒప్పుకోవడం లేదు. సరిగా ఆలోచిస్తూ ప్రభుపదుల వారు మార్కెట్ లో నడుస్తున్నారు అనమాట. ఎదురుగా ఒక వ్యక్తి వస్తూ కనపడ్డాడు. ప్రభుపదుల వారి చూపులు అతని మీద పడ్డాయి. ఎందుకో అతనిలో ఒక విషయాన్ని గమనించారు ప్రభుపదుల వారు. శుద్ధ భక్తులకు తెలుస్తుంది ఏ జీవుడు కృష్ణుడికి ఎంత దగ్గర అని తెలుస్తుంది, ఏ జీవుడు కృష్ణుడికి ఎంతెంత దగ్గరగా ఉన్నాడు. వెంటనే అతను పిలిచారనమాట. పిలిస్తే ఎవరో భారతీ స్వామీజీ పిలుస్తున్నాడు అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళాడు. అతను రష్యన్ ఒక యువకుడు, 20 సంవత్సరాల యువకుడు. అతని దగ్గరికి వెళ్ళేసే వాటికి అతను ఏమన్నాడంటే ఏం కావాలి స్వామీజీ అన్నాడు. ఎందుకంటే అతను అప్పటికే ఏదో భారతదేశానికి సంబంధించిన సాహిత్యాలు చదువుతున్నాడు, వీళ్ళు స్వాములని తెలుసని. స్వామీజీ ఏం కావాలి మీకు అన్నాడు. ఏం లేదు, కూరగాయలు తీసుకుందామని చెప్పి వచ్చాను, నాతో కొంచెం సహాయం రండి అన్నాడు. సరే చెప్పి సహాయం వచ్చాడు. అయ్యో మీరు మోస్తున్నారండి, నేను మోస్తాను ఇవ్వండి అని చెప్పి సహాయం. ప్రభుపాదుల వారు నివసించేటువంటి ఈ గదికి వచ్చాడనమాట. ప్రభుపాదుల వారు ఏం చేశారంటే ఆ గదిలోకి అతను తీసుకువెళ్లి 4 గంటల పాటు ఏకధాటిగా భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృతం, భక్తుల సామృతం, ఉపదేశామృతం, బ్రహ్మ సంహిత సమస్తం నూరు పోసేశారు. 4 గంటల పాటు అతనికి ఉన్న విషయం అంతా కూడా చెప్పి 4 గంటల తర్వాత అతనికి ఏమిటి ఆనంద శాంతిదాస్ అని చెప్పి నామధేయం కూడా ఇచ్చేసి, దీక్ష కూడా ఇచ్చేసి, ఈ రష్యాలో జీవులందరినీ కాపాడేటువంటి బాధ్యత కృష్ణుడి తరపున నీదే అని చెప్పి వెళ్ళిపోయారు. ఎందుకంటే 4 రోజుల తర్వాత ప్రభుపాదుల వారు ఉండడానికి లేదు వీసా. ప్రభుపాదుల వారు వెళ్ళిపోయారు. ఆనంద శాంతిదాస్ ప్రభు ఒక్కడు నిలబడ్డాడు. ఆనందంగా శాంతిగా నిలబడ్డాడు, చూస్తున్నాడు అనమాట. ఈ రష్యాలో కృష్ణ భక్తిని, భగవద్గీతను ప్రచారం చేయాలా? అదెప్పుడు 1971 ఎలా ప్రచారం చేయాలి ఇక్కడ అని ఆలోచిస్తున్నాడు. ఆయనకి తర్వాత తెలిసింది ఆయన పేరు ఆనంద శాంతి ప్రభువే, కానీ ప్రచారం మొదలు పెడితే ఆనందము శాంతి రెండు దూరం అవుతాయని చెప్పేసి అతనికి తెలియదు. కానీ చేశాడు, చేస్తూ అందులో పరమానందాన్ని పరమశాంతిని అనుభవించాడు. ఆ ప్రభు ప్రచారం భగవద్గీతలన్నీ కూడా తెప్పించి బయట దేశం నుంచి, అమెరికా నుంచి ప్రచారం మొదలుపెట్టాడు. చిన్నగా ప్రతి ఒక్కరు కూడా ప్రచారం చేసుకుంటూ వస్తున్నాడు, భక్తులు తయారు చేస్తున్నాడు. అక్కడ రష్యాలో ఉండేటువంటి భారతీయులు, అప్పుడు భారతీయులు తక్కువ, ఇప్పుడంటే ఎక్కువ మంది ఉన్నారు, కానీ అప్పుడు అందరూ రష్యన్సే. రష్యా వాళ్ళకే భగవద్గీత అంతా కూడా చెప్పడం. ప్రచారం చేస్తుంటే అక్కడప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏంటంటే దీన్ని ఏమాత్రం ఒప్పుకోలేదు. దీన్ని ఏమాత్రం ఒప్పుకోకుండా ఏమంది అంటే వీళ్ళు ఎవరో మన యొక్క సిద్ధాంతాలని పూర్తిగా నాశనం చేసేటువంటి వ్యతిరేకవాదులు అని చెప్పేసి వ్యతిరేకవాదులు. ఈ వ్యతిరేకవాదులు ఎక్కడ పడితే ఎక్కడ, ఎక్కడ వీలైతే అక్కడ అణగదొక్కండి అని చెప్పేశాను అని చెప్పి కేజీబీ అని చెప్పి రష్యన్ గూఢాచార సంస్థ ఆ సంస్థను నియోగించింది. వాళ్ళు ఏం చేస్తున్నారు, భక్తులు ఎక్కడ కనిపిస్తే అక్కడ పట్టుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒకటి జైల్లో పడడం, రెండోది లేబర్ క్యాంప్స్ కి పంపించడం. లేబర్ క్యాంప్స్ అని ఉంటాయన్నమాట, విపరీతంగా పని చేయించి ఉంటారు. అక్కడ తిండి సరిగ్గా పెట్టరు, పని ఎక్కువ చేయిస్తారు, లేబర్ క్యాంప్స్, అదొక శిక్ష. మూడోది మెంటల్ హాస్పిటల్లో చేర్పించడం, మెంటల్ హాస్పిటల్లో చేర్పించి షాక్ ట్రీట్మెంట్లు ఇప్పించడం. ఈ స్థితిలో ఉంది. అక్కడ ఒక భక్తుడు ఉన్నాడు, సర్కిస్ ఓహన్ జెనియా అని చెప్పి, ఆయన పేరు తర్వాత కాలంలో శచీసుత దాస్ ప్రభు అని చెప్పేసి ఆయన ఆయన మీద ఒక అభియోగం మోపారనమాట. ఏమిటంటే ఇతను అతను చేసిన అతని మీద ఒక కేసు పెట్టారు. ఇతను చేసిన తప్పు ఏమిటి అంటే ఇతను హరే కృష్ణ మంత్రం జపం చేస్తున్నాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. తప్పు, ఆ జపం చేయడం తప్పు. రెండవది మాంసం తినడం మానేశాడు, ఘోరాతి ఘోరమైనటువంటి తప్పు. మూడవది ఇతను తెలిసిన వాళ్ళందరికీ కూడాను ఏం చేస్తున్నాడంటే ఈ హరే కృష్ణ మంత్రం గురించి చెప్తున్నాడు. ఈ మూడు ఇతను చేసినటువంటి తప్పులు అని చెప్పి అభియోగం మోపి జైల్లో వేసేశారు. 1 సంవత్సరం పాటు ఆ భక్తుని జైల్లోనే చిత్రహింసలు పెట్టి అతను ఆ జైల్లోనే అతని శరీరం వదిలేశాడు అనమాట. అది మీకు మొన్న చెప్పాను నేను, ఆ భక్తుడు శరీరం వదిలేసిన సన్నివేశం మీకు చెప్పాను, ఏకాదశి దగ్గర రోజు గారు చెప్తాను మళ్ళీ. ఆ భక్తుడికి ఏం చేశారు అంటే, అతను మాంసం తినడం మానేశాడు కదా, అది కదా అతను తప్పు, వీళ్లే కావాలని చెప్పేసి ఒక మాంసాహారాన్ని వండి బలవంతంగా అంతరించి తినిపించారు. దానివల్ల అది లోపల ఇన్ఫెక్షన్ అయిపోయేసి విషజ్వరం వచ్చి బాధపడుతుంటే ఆ భక్తుడు తన స్థితిని అర్థం చేసుకున్నారు. టాబ్లెట్లు ఏమి ఇవ్వడం లేదు, స్థితిని అర్థం చేసుకున్న అతను ఏం చేశాడంటే రొట్టె ముక్కలతో జపమాల పూసలు తయారు చేసుకున్నాడు అనమాట. జపమాలలో ఈ విధంగా తులసి పూసలు ఎండు రొట్టె ముక్కలతో నీరు కలుపుకొని తయారు చేసుకుని గుడ్డ పేలికలు చింపుకొని దారంగా తయారు చేసుకుని వాటితో మాల చక్కగా అల్లుకొని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే నామజపమాలు పెట్టాడు. చివరికి ఒకరోజు ఏకాదశి వచ్చేసరికి అతనికి జ్వరం పెరిగిపోయింది. అప్పటికి 2 రోజులుగా జ్వరం ఉంది. ఏకాదశి తీవ్రం అయిపోయేసరికి ఏకాదశి తెల్లవారుజామున ఆయనకు అర్థమైపోయింది నేను శరీరాన్ని చాలిస్తబోతున్నానని చెప్పి. అప్పుడు అక్కడ టూత్ పేస్ట్ ఉంటే దాన్ని తీసుకుని దాంతో వైష్ణవ తిలకాలన్నీ కూడా పెట్టుకున్నాడు ఆయన. కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః అంటూ వైష్ణవ తిలకాలన్నీ కూడా పెట్టుకుని హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తూ అతను శరీరం వదిలేశాడు అనమాట ఏకాదశి తెల్లవారుజామున. అంత్యకాలేచ మామేవా స్మరన్ ముక్త్వా కళేవరం య ప్రయాతి సమద్భావం యాతి నాస్తత్ర సంశయః. ఇదే శ్లోకం, ఇదే అసంశయః. అంత్యకాలంలో ఎవరైతే కృష్ణుని స్మరిస్తూ కళేవరాన్ని వదిలిపెడతాడో అలాంటి వ్యక్తి ఖచ్చితంగా ఆ కృష్ణుడి సాన్నిధ్యాన్ని చేరుతాడు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇలాంటి శ్లోకమే అసంశయః, నో డౌట్. ఆ తర్వాత ఇంకొక మాతాజీ ఉంది, ఓల్గికి సెలియోవా అనేసి. ఆ మాతాజీ పైన ఒక తప్పు అభియోగం మోపారు. ఆమె చేసిన పొరపాటు ఏమిటంటే, ఆమెకి ఇంగ్లీషు రష్యన్ భాష రెండు బాగా తెలుసు. ఆమె చేసిన పొరపాటు ఏంటంటే, ప్రభుపాదుల వారి ఇంగ్లీష్ భగవద్గీత ఏదైతే ఉందో దాన్ని రష్యాలో అనువాదం చేయడానికి సహాయపడింది. రష్యాలో అనువాదం చేసినటువంటి పొరపాటుకి ఆమె నిర్బంధించారు. ఆమె నిర్బంధించేటువంటి పరిస్థితుల్లో ఆమె గర్భిణిగా ఉంది, జైల్లోనే శిశువుకు జన్మనిచ్చింది, అక్కడ సరైన ఆలనాపాలన లేక శిశువుని 2 నెలల్లోనే పోగొట్టుకుంది. అయినా గాని విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు, విశ్వాసాన్ని మరింత పెంచుకుంది. ఆమె ఏమైనా భావించిందంటే, జైల్లో తన బిడ్డ చనిపోయినప్పుడు కృష్ణుడు అవతరణ కోసం దేవకీ వసుదేవులు కూడా ఇదే విధంగా కారాగారంలో బిడ్డలు పోగొట్టుకున్నారు కదా, వాళ్ళకంటే నేను ఎక్కువ కాదు, నేను ఒక్క బిడ్డలే పోగొట్టుకున్నా, వారు 6 మంది బిడ్డలు పోగొట్టుకున్నారు, వాళ్ల త్యాగ ముందు నాదేమీ లేదు అని చెప్పి ఆమె భావించి భగవంతుని పట్ల విశ్వాసాన్ని పెంచుకుందా. రష్యాలో భగవద్గీత అనువాదం చేసిన దానికి ఆమెకు పడిన శిక్ష అనమాట. ఇలా ఎంతో మంది భక్తులు, ఇంకా చాలా చాలా భక్తుల ఉదంతాలు ఉన్నాయన్నమాట. ఇలాంటి భక్తులందరూ కూడాను ఎంతో ఎంతో కష్టపడి అక్కడ ఈ ప్రచారం కోసం ఇబ్బందులు పడుతూ ప్రచారం అయితే జరుపుతున్నారు. కొన్నిసార్లు ఒక భక్తునైతే మనం చెప్పుకున్నాం, ఒక భక్తునైతే అతన్ని నిర్బంధించి గట్టిగా చిత్రహింసలు పెట్టి అడిగారు, నీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాం, మీ వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ చిరునామాలు అడ్రస్లు అన్ని చెప్పేశామంటే నేను ఇక్కడే ఉన్న పళంగా వదిలేస్తాను అని చెప్పేసి ఆఫీసర్ అన్నాడు అనమాట. గూఢచారి ఆఫీసర్ ఆయన, నాకెవరూ తెలియదండి, ఏమీ తెలియదండి అన్నాడు. లేదు, నువ్వు గనక చెప్తే ఇప్పుడు వెంటనే నేను వదిలేస్తామయ్యా అని చెప్పన్నాడు. అదే మనలాంటివాడైతే రాసుకోండి సార్ అడ్రస్లు చెప్తానని వాడు అనమాట. ఆయన అన్నాడు, నాకేం తెలియదు హరే కృష్ణ అన్నాడు. ఏ హరే కృష్ణ అనొద్దు, ఆ మాట అంటే నాకు కంపరం వచ్చేస్తుంది, నువ్వు ఆ మాట అనొద్దు. పాపిస్టు వాడికి భగవన్నామం వింటే వెంటనే ఒళ్ళంతా కూడాను చీమలో జరుగులు పాకినట్టు అనిపిస్తుంది, బికాస్ ఆఫ్ సో మెనీ సిన్ఫుల్ యాక్టివిటీస్. అందుకే మనం చూస్తుంటాం కదా, ఉదయం పూట మేము నగర సంగీతం చేస్తాం శనివారం శనివారం. చాలా మంది ఏంటంటే ఇళ్లలో నుంచి బయటకు వచ్చేసి నమస్కారం చేస్తారు, కాసేపు మాతో నడుస్తారు, ఇలా వస్తారు. కొద్దిమంది అది వినగానే గట్టిగా చెవులు మూసుకుని ఏదో అదేదో పొరపాటు శబ్దం విన్నట్లుగా చెవులు మూసుకుని ఇళ్లలోకి పారిపోతూ ఉంటారు. అంటే ఏమిటంటే పాపభారం విపరీతంగా ఉన్నప్పుడు ఏముందనంటే వాళ్ళు నామాను వినలేరు. అయినా భక్తులు ఎంతో దయమాయిలు, అలా ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళకి కూడా పిలిచి నామం వినకపోయినా పర్లేదు ప్రసాదం తిందు కానీ అని చెప్పి పిలిచి ధ్వనితో వేడివేడి పొంగలు ఇస్తారు, వెన్ను పొంగల ప్రసాదం. ఈ విధంగా ఉంటుంది. అలా ఆఫీసర్ ఏమన్నంటే నేను వినలేకపోతున్నాను, నువ్వు అనొద్దు అన్నాయి. కానీ ఈ భక్తుడు అయినా సరే హరే కృష్ణ అన్నాడు. అప్పుడు అతను వెంటనే ఏం చేశాడంటే తుపాకీ తీసి, నువ్వు గానీ ఇంకోసారి హరే కృష్ణ అంటే నేను నిన్ను ఖచ్చితంగా కాల్ చేస్తాను అని చెప్పాడు. ఆయన భక్తుడు మళ్ళీ హరే కృష్ణ అన్నాడు, విష్ణు అని చెప్పి కాల్ చేశాడు నోట్లోనే. అప్పుడు ఆ భక్తుడు ఏం చేశాడు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చివరిగా హరే కృష్ణ మంత్రం పూర్తి మంత్రం చెప్పి తన యొక్క శరీరాన్ని వదిలిపెట్టాడు. జాతసహి ధ్రువ మృత్యు అనే శ్లోకం ప్రకారంగా పుట్టినటువంటి వాడు ఏ విధంగానే సరే గిట్టాల్సిందే, కానీ ఏ విధంగా మనం గెడుతున్నాము అనే దాన్ని బట్టి మళ్ళీ ఏ విధంగా పుడతాము అనేది ఆధారపడి ఉంటాం. స్వామి కోసం కనుక మనం సేవ చేసి స్వామి కోసం మనం ఈ విధంగా గిట్టామనుకోండి, మళ్ళీ పుట్టే అవకాశం లేదు. పునర్జన్మ నైతి అనే శ్లోకం, జన్మ కర్మ చిమే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోవర్జున. కృష్ణుడి యొక్క జన్మ, కృష్ణుడికి దివ్యమైనటువంటి లీలా విశేషాలు తెలుసుకుని అర్థం చేసుకున్నటువంటి వాడు ఈ త్యక్త్వా దేహం శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మళ్లీ పునర్జన్మ అనేటువంటి తీసుకోకుండా అతను భగవంతుని యొక్క సాన్నిధ్యంలో ఉంటాడు. చివరికి ఏమైందంటే చాలా కష్టపడిన తర్వాత 1988 వరకు కష్టపడ్డారు వాళ్ళు. 1988 రష్యన్ అధ్యక్షుడు గోర్బచేవ్ ఆయన ఏమన్నాడు అంటే, వీళ్ళు చేస్తున్నటువంటిది మత ప్రచారం కాదు, మానవుని యొక్క ఆనంద జీవన విధానము అని చెప్పి తేల్చేశాడు. వీళ్ళకి మనం చక్కగా ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఇవ్వచ్చు, రష్యాలో ఎటువంటి నిర్బంధం లేదు అని వదిలేశారనమాట. సరే అని చెప్పేసి చక్కగా ప్రచారం జరుగుతుంది. జరుగుతూ 1990 ఏం చేశారంటే, అప్పటి వరకు విషయం ఏంటంటే ప్రచారం జరుగుతుంది, ప్రచార కేంద్రం అనే మందిరం లేదు, ఇళ్లలోనే ప్రచారం జరుగుతుంది అనమాట. 1990 ఏం చేశారంటే రష్యా ప్రభుత్వం వాళ్ళు ఒక పాడుబడిపోయినటువంటిది, ఎందుకు పనికిరానటువంటిది, ఈ అలాంటి భవంతిని మాస్కోలో ఆ భవంతిని ఒకదాన్ని ఇచ్చి మీరు ఇందులో మీ ప్రచార కేంద్రం పెట్టుకోవచ్చు అని. అది ఎందుకు పనికిరానటువంటి భవంతి, భక్తులు రాత్రి బవళ్ళు కష్టపడి దాన్ని సరిగ్గా నెల రోజుల్లో అందమైనటువంటి చక్క మందిరంగా తయారు చేసేశారు. చేసేసి ఆ మందిరంలో ఇంకా భజనలు కీర్తనలు నామ సంకీర్తనలు భగవద్గీత భాగవత ఉపన్యాసాలు ప్రసాద వితరణలు అన్ని కూడా కార్యక్రమాలు చేసి చక్కగా భక్తి అనేటువంటి దాన్ని ఉద్బోధించి మనసులో శాంతిని నెలకొల్పుతున్నారు. మళ్లీ ఏమైందంటే 2004 వచ్చేసరికి ఎప్పుడు ఏమిటంటే ఇతర ఎవరైతే ఇతర అన్ని మతాల వాళ్ళు ఉన్నారో అన్ని సిద్ధాంతాలు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో విధంగా మళ్లీ కలత పెట్టాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. 2004 ఏం చేశారు, ఇచ్చినటువంటి ఆ పాడుబడిన భవంతుని సైతం మళ్లీ తీసుకునేశారు వెనక్కి. మొత్తం మాస్కో నగరాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పి బుల్డోజర్లు తీసుకొచ్చి మొత్తం గుడ్డంత పగలగొట్టేశారు. నిజంగా దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే రష్యన్ దేశంలో మొట్టమొదటి కృష్ణ మందిరం అదే, ప్రపంచంలో బుల్డోజర్తో ధ్వంసం చేయించబడినటువంటి, అంటే ఈ మధ్య కాలంలో ప్రపంచంలో బుల్డోజర్తో ధ్వంసం చేయించబడినటువంటి మొట్టమొదటి హిందూ దేవాలయం కూడా అదే, మొత్తం ధ్వంసం చేసేశారు. మళ్లీ భక్తులు విధిని పడ్డారు, విధిని పడిన వాళ్ళు చేసేటువంటి ప్రచారం ఆపలేదు, భగవద్గీత ఉద్బోధలు ఆపలేదు, చేస్తూనే ఉన్నారు. అలా వాళ్ళు ప్రచారం చేస్తే ఏం చేశారంటే వాళ్ళకి సేవలన్నీ కూడా చూపించారనమాట. ఒకసారి ఏమైందంటే 1995 భయంకరమైన యుద్ధం వచ్చింది అక్కడ. ఆ యుద్ధంలో ఎంతోమంది సైనికులు కూడా తిండి లేక అల్లాడుతున్నారు అనమాట. అప్పుడు ఏం చేశారు, హరే కృష్ణ భక్తులు 850,000 మందికి ప్రసాదాన్ని ఇచ్చారట. 850,000 మంది జనసామాన్యానికి ప్రసాదం ఇచ్చారు. ఎక్కడైతే యుద్ధం జరుగుతుందో సరిహద్దుల్లో, ఆ సరిహద్దుల్లో సైతం ప్రాణాలకు తెగించి వెళ్లి అక్కడ ప్రసాదం పంచిపెట్టారు, హరే కృష్ణ ఫుడ్ ఫర్ లైఫ్ అని చెప్పి పేరుతో. మళ్లీ తర్వాత భూకంపం వచ్చింది, అప్పుడు సకాలిన్ అని చెప్పేసి ఒక పెద్ద ఊరు ఒకటి ఉంది రష్యాలో, ఊరు మొత్తం నేలమట్టం అయిపోయింది అనమాట. అప్పుడు భక్తులు హెలికాప్టర్లో వెళ్లి అక్కడ ప్రసాదాన్ని, వేడివేడి ప్రసాదాన్ని, ఎవరైతే అక్కడ శరణాగత జీవులు ఉన్నారో, ఎవరైతే ఆ వాళ్ళని కాపాడడానికి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రసాదం అందించారు. మళ్ళీ ఇవన్నీ సేవలన్నీ కూడా చూసిన తర్వాత ఏం చేశారంటే 2004లో జనవరిలో మళ్ళీ ఏం చేశారు, ఒక భూభాగాన్ని ఇచ్చారు, 3 ఎకరాల భూమిని ఇచ్చారు. మాస్కో నగరం నడి ఒడ్డున 3 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు అనమాట. మీరు ఇక్కడ మందిరాన్ని కట్టుకోండి, మీకు ఏ మందిరం లేదు కదా అని చెప్పేసి చెప్పిన తర్వాత అప్పుడేం చేశారు, ఆ చక్కగా మందిరం ఉంది కదా, ఇంకే మందిరాన్ని చక్కగా చాలా చాలా అద్భుతంగా కట్టాలని చెప్పి ప్రయత్నాలు చేస్తుంటే భక్తులు, మళ్ళీ మిగతా వాళ్ళంతా ఏం చేశారంటే దానికోసం ఒక పెద్ద ర్యాలీ నిర్వహించారు. ఏమని ర్యాలీ నిర్వహించారు చూడండి, వి అపోజ్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ సెక్ట్స్. సెక్ట్ అంటే మత ప్రచారం. మత ప్రచారాన్ని మేము అడ్డుకుంటున్నాము అని బోర్డులు. బివేర్ కృష్ణా ఫాలోవర్స్ ఆర్ గోయింగ్ ఫర్ బ్రెయిన్ వాషింగ్. శిశీ రాధాగంధ భగవానికి, శీల ప్రభుపాదికి నితాయి గౌరవ. బివేర్, జాగ్రత్త, కృష్ణా ఫాలోవర్స్ ఆర్ గోయింగ్ ఫర్ బ్రెయిన్ వాషింగ్. ఈ కృష్ణుడి యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేస్తారు, బుర్రలు తొలిచేస్తారు, జాగ్రత్త. ఇలాంటి బోర్డులన్నీ పెట్టుకుని నినాదాలు చేశారు. అన్ని చేసినా గానీ ఏమైందంటే, రష్యాలో ఒక మీడియా వాళ్ళు ఉన్నారు అనమాట, ఒక టీవీ వాళ్ళు, వాళ్ళే చేశారు, ఏమిటి వీళ్ళందరూ ఇలాంటి బోర్డులు పట్టుకుని తిరుగుతున్నారు, మరి దీనికి మీ అభిప్రాయం ఏంటని చెప్పేసి డివోటీస్ దగ్గరికి వచ్చి వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్నారు. అప్పుడు భక్తి జ్ఞాన స్వామి మహారాజు ఇంకా మిగతా శిష్యులందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా కృష్ణ భక్తిని గురించి, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా అనే విషయం గురించి చెప్పారు. వాళ్ళు టీవీలో అవన్నీ ప్రసారం చేసేసరికి ఏమైంది, జనం అందరూ కూడా ఏం చేశారంటే హరే కృష్ణ వాళ్ళ వైపు వచ్చేసారు అనమాట. మీరు చేసేటువంటి నిరసన ప్రదర్శనలన్నీ పద్ధతి కాదు, హరే కృష్ణ భక్తులు ఏదైతే చేస్తున్నారో అది మనిషికి శాంతినిచ్చేటువంటి విధానం అంతే, ఏ రకమైనటువంటి ఉద్రేక ప్రచారం కాదు అది అని చెప్పి జనాలందరూ తేల్చి చెప్పేపాటికి వాళ్ళ ఉద్యమాలన్నీ పనిచేయలేదు. సో ఇప్పటికీ ఆ మందిర నిర్మాణం అనేటువంటి జరుగుతుంది మాస్కోలో, మాస్కో ముఖ్యమైనటువంటి ప్రాంతంలో. ఇది ఇలా జరుగుతుంటే ఇంత ఇన్ని కష్టాలు, ఇది చూడండి ఈ రోజు కాదు, ఇది ఎప్పటి నుంచి 1971వ సంవత్సరంలో ప్రభుపాదుల వారు ఆనంద శాంతి ప్రభువుని అక్కడ పెట్టి నీవు ప్రచారం చూసుకోవాలని చెప్పిన రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతోంది. ఈ మధ్య ఇప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు, భగవద్గీత నిషేధించాలి అని చెప్పేసి. భగవద్గీత నిషేధం జరగలేదు, భగవద్గీత నినాదం జరిగింది. మీరే గమనించారుగా, ఎక్కడ చూసినా గానీ భగవద్గీత 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 యథాతథం ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాద్ అనేటువంటి నినాదం జరిగింది అనమాట. అందువల్ల మనం గమనించాలి, భగవద్గీత అనేటువంటి అంశాన్ని మనము తీసుకున్నాము అంటే ఇక్కడ ఈ శ్లోకంలో చాలా స్పష్టంగా ప్రభుపాదుల వారు చెప్తున్నారు, భగవద్గీతను భక్తుల సమక్షమునందే చర్చించమని ఉపదేశించబడింది. భక్తుల మధ్య చర్చిస్తే భగవద్గీతలో ఉన్నటువంటి అంశం ఏంటి, సారాంశం ఏంటి తెలుస్తుంది, భగవద్గీతలో ఉన్న అర్థాలు ఏమిటి, అంతరార్థాలు ఏమిటి అనేటువంటివి విశదమవుతాయి. భక్తుల సమక్షంలో కాకుండా ఎవరో వృత్తిరీత్యా ప్రొఫెషనల్స్ లేకపోతే ఏదో ఎక్కడెక్కడో స్కాలర్స్, వాళ్ళకి భగవంతుని గురించి భక్తి గురించి ఏమి తెలియదు, భగవంతుని యొక్క సేవ గురించి ఏమి తెలియదు, వాళ్ల మధ్యకి వెళ్ళి అక్కడ భగవద్గీతను చర్చించాలని ప్రయత్నిస్తే ఏమవుతుంది, వాళ్ళు దానికి విభిన్నమైనటువంటి వ్యాఖ్యానాలన్నీ కూడా చెప్తారు. ఇక్కడ అదే అంటున్నారు, కృష్ణ భగవానుని మరియు అతని గీతా జ్ఞానాన్ని యథాతథంగా అంగీకరింపలేనటువంటి వారు తోచిన రీతిగా గీతా వ్యాఖ్యానం చేయడానికి ప్రయత్నించి అపరాధులవుతున్నారు. భగవద్గీత అనేటువంటిది శాంతిని సమైక్యతని బోధిస్తుంటే అదేదో ఇంకేదో ఉన్మాదాన్ని ఇంకేదో ఉగ్రవాదాన్ని బోధిస్తుందని చెప్పేసి విభిన్న వ్యాఖ్యానాలు చెప్తుంటే ఏమిటి దానికి పొరపాటు, ఎక్కడ జరిగింది ఒకసారి ఆలోచించండి. భగవద్గీతను భక్తుల సమక్షంలో తెలుసుకోవడానికి ప్రయత్నించకపోవడం వల్ల మన బాధ్యత ఏంటంటే, ప్రభుపాదుల వారు మనకిచ్చిన వరదానం ఏంటంటే, మనం భారతీయులుగా ఉన్నా గానీ మనకి భగవద్గీత గురించి అసలేం తెలియదు. మనకి ప్రభుపాదుల వారు ఏం చేశారంటే భక్తులకి సమక్షాన్ని ఏర్పాటు చేసి గురు పరంపర యొక్క అనుగ్రహాన్ని మనకు జోడించి మనకేం చేశారు, భగవద్గీతను సక్రమంగా అర్థం చేసుకోవడానికి అనువైనటువంటి అవకాశాన్ని ఇచ్చారు. ఈ అవకాశంలో ఈ రోజు నేను ఇక్కడ కూర్చొని భగవద్గీత గురించి చెప్పగలుగుతున్నాను అంటే, ఒక 9 సంవత్సరాల క్రితం భగవద్గీత గురించి సరిగ్గా ఒక ముక్క కూడా తెలియదు నాకు. లౌకిక జ్ఞానం ఉంది కానీ దేవదేవుడి సంబంధ జ్ఞానం లేదు. కానీ ఇక్కడ భక్తుల సమక్షంలో గురువుల యొక్క అనుగ్రహంతో నేను విన్నటువంటి విషయాల వలన ఈ రోజు కూర్చొని 10 మందికి చెప్పగలుగుతున్నాను. ఈ శ్లోకంలో కృష్ణుడు ఏమనుకుంటున్నాడంటే, ఆ విధంగా 10 మందికి చెప్పేటువంటి వాడు నాకు అత్యంత ప్రియుడు, అలా చెప్పేటువంటి వ్యక్తి ఖచ్చితంగా శుద్ధ భక్తి యోగాన్ని పొందుతాడు, ఇందులో సందేహం లేదు. అంటే నేను ప్రయత్నం చేసేవాడిని. ఇక్కడ ఈ శ్లోకం తర్వాత భగవంతుడు చెప్పిన శ్లోకం వింటే మీకెంత ఇది నమ్మకం వస్తుందంటే, దీని తర్వాత కృష్ణుడు ఇంకో శ్లోకం చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, நஜதஸ்மான் மனுஷேஷு கச்சின் மே பிரியகிருத்தமஹ பவிதானச மேதஸ்மாத் அன்ய பிரியதரோ புவிஹி. நாக்கு அத்தனை கண்ணனு எவராத்தனு எவராத்தனு பிரச்சாரகுடு அத்தனை கண்ணனு பிரியமேனேட்டு சேவகுடு மரகுடு பிரபஞ்சலோ லேடு. அத்தனைக்கு மிஞ்சினேட்டு பிரியமேனேட்டு வாடு நாக்கு எவரு லேரு. ఈ మాట ఎవరు కూడా సామాన్యమైనటువంటి సంభాషణలు చెప్పరు. ఎప్పుడు చెప్తారు? ఎప్పుడైతే భావోద్రేకానికి లోనవుతారో అప్పుడు చెప్తారు. మనం ఒకసారి అనుకున్నాం, ఎవరికైనా సరే ఒక మాట మనం మాట్లాడుతున్నప్పుడు, ఇదిగో నాకు ఇతనికన్నా కూడా మించినటువంటి వాడు ఈ ప్రపంచంలో ఇంకొక లేడయ్యా అని చెప్పంటాం. అంటే ఏమిటంటే అక్కడ ఇతనొక్కనే ఒక ఎత్తు, మొత్తం ప్రపంచం అంతా ఒక ఎత్తు నాకు. అందుకనే ఏమన్నానంటే ప్రపంచంలో నాకు ఇతనికన్నా మించిన వాడు లేడు అంటున్నా. ప్రపంచానంతా ఒకటిగా చూస్తూ ఇతను ఒక్కడే ఒకటిగా చూస్తున్నాడు. కృష్ణుడు అలా చూస్తున్నాడట. కృష్ణుడు అంటున్నాడు ఈ శ్లోకంలో ఏమన్నాడంటే, నా భక్తి గురించి గీతా జ్ఞానం గురించి ప్రచారం చేసే వాడికి భక్తి యోగం ఇస్తాను, ఇందులో సందేహం లేదు. బాగుంది. ఆ తర్వాత శ్లోకానికి కృష్ణుడు భావోద్రేకానికి లోనైపోయి అలాంటి ప్రచారకుడి కన్నా కూడా మించినటువంటి వాడు నీకు ఈ ప్రపంచంలో మరొకడు లేడు అని చెప్పాడు. కృష్ణుడు ఎమోషన్ ఫీల్ అయినటువంటి సన్నివేశం. ఇలాంటి సన్నివేశం ఇంకొక చోటు ఉంది, నాలుగో అధ్యాయంలో. నాలుగో అధ్యాయంలో కృష్ణుడు అంటున్నాడనమాట. ఏమన్నాడంటే, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. జీవుణ్ణి అన్ని విధాలైనటువంటి బాధల నుంచి ఉద్ధరించేటువంటి ఈ జ్ఞానం కన్నా మించినటువంటి జ్ఞానం ఈ ప్రపంచంలో వేరొకటి లేదు. ఈ జ్ఞానం కన్నా పవిత్రమైనటువంటిది ఈ భూమి మీద ఇంకొకటి లేదు. అక్కడ కూడా ఇదే రకమైన భావోద్రేకం. చూడండి, స్వామి రెండు విషయాల్లో భావోద్రేకం ఏంటంటే, గీతా జ్ఞానాన్ని వర్ణించేటప్పుడు ప్రపంచంలో దీనికన్నా మించిన పవిత్రమైన జ్ఞానం లేదు. రెండవది, ప్రపంచంలో దీన్ని వర్ణించేవాడు, దీన్ని వివరించేటువంటి ప్రచారకుడి కన్నా మించినటువంటి వాడు లేడు. అది నాలుగో అధ్యాయంలో వస్తుంది, ఇది 18వ అధ్యాయంలో వస్తుంది. ఈ శ్లోకాల నుంచి మనం అర్థం చేసుకోవాలి కృష్ణుడి యొక్క దయ. కృష్ణుడు ఎంత దయమేడు కాకపోతే ఆయన వద్దన్న వాళ్ళకు కూడాను అడిగి అడిగి గోరుమద్దులు కాని తల్లి కాని పిల్లవాడు మమ్మల్ని మారం చేస్తుంటే కూడా ఏదో చందమామ చూపించి అటు చూపించి ఇటు చూపించి ముద్దలు తినిపిస్తుంది అనమాట తల్లి. ఈ బద్ధజీవుడు ఏమిటంటే కృష్ణ భక్తి అన్న భగవత్ సేవ అన్న మారం చేస్తాడనమాట. అలాంటి వాడికి ఏదో చిన్న చిన్న చందమామ లాంటి చిన్న చిన్న విషయాలు అతనికి ఆశ్చర్యకరమైనటువంటి ఆధ్యాత్మికంగా ఆనందాన్ని ఇచ్చేటువంటి చూపించి భగవంతుడు గీతా జ్ఞానం అనే గోరుముద్దులు తినిపిస్తున్నాడు మనకి. ఇవి తినడం ద్వారా ఏమవుతుంది మనకి? ఏమవుతుంది? ముద్దులు తింటే ఏమవుతుంది? ఆహారం తీసుకుంటే ఏమవుతుంది? ఆహారం తీసుకుంటే మూడు విషయాలు జరుగుతాయండి. ఆహారం తీసుకుంటే ఏమవుతాయి? మనలో మూడు చర్యలు చోటు తీసుకుంటాయి. భక్తి పరేషానుభవో విరక్తేర్ అన్యత్రయేషాత్రిక ఏకకాల ప్రపద్యమానస్యే కష్టదాస్యు తుష్టి పుష్టి క్షుదపాయోనుగాసాన్. ఆహారం తీసుకుంటే మొట్టమొదట ఏమిటంటే, ఆహారం తీసుకుంటూ ఉంటే తుష్టి సాటిస్ఫాక్షన్, నెక్స్ట్ పుష్టి బలం, క్షుదపాయో ఆకలికి చచ్చిపోతుంది. ముద్ద ముద్దకి ఆకలి చనిపోతుందా పెరుగుతుందా? పోతుంది, ఆకలి పోతుంది. మనం ఆధ్యాత్మికంగా తీసుకునేటువంటి గీతా జ్ఞానం అనేటువంటి గోరుముద్దుల ముద్ద ముద్దుకి కూడా భౌతికమైనటువంటి భోగాభిలాష అనేటువంటి ఆకలి చచ్చిపోతుంది అనమాట. జీవుడికి బలే ఆకలి, ఎంత అనుభవించినా కానీ ఇంకా కావాలనే ఆకలి. భోగానుభవం ఉంది కదా, తుచ్చమైనటువంటిది, దాన్ని భోగించాలని బలే ఆకలి జీవుడికి. ఎంత అనుభవించినా, ఎన్ని జన్మలుగా అనుభవించుంటాడో అవుతున్నాం, ఎన్ని జన్మలు కనిపిస్తే కూడా అతనికి ఇంకా తనివి తెలియదు, ఇంకా ఇంకా ఎక్కడ దొరుకుతుంది భోగం అని చెప్పి పరిగెడుతుంటాడు. కృష్ణుడి కోసం లేదు ఆ ప్రాకులాట, ఇంద్రియ భోగం కోసం. అందువల్ల ఏముందనంటే, గీతా జ్ఞానం గోరుముద్దలు తిన్న కొద్ది ఏమవుతుంది? తుష్టి పుష్టి క్షుదపాయోనుగాస. మనలో ఎంతో ఆధ్యాత్మిక తృప్తి, పుష్టి అంటే ఆధ్యాత్మిక బలం, క్షుదపాయోనుగాస అంటే భౌతిక విషయాల పట్ల విరక్తి. భౌతిక విషయాల పట్ల విరక్తిని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ విరక్తి అనగానే చాలా మంది ఏమనుకుంటారు, స్వామి విరక్తి అన్నాడు అంటే అన్ని వదిలేసేయలేమో, అన్ని వదిలేయమల్లా, అన్నిట్లో ఉన్నటువంటి నీ భావాన్ని వదిలేయమంటున్నారు. అన్నింటినీ కూడా కృష్ణుడికి ఉపయోగించమని చెప్తున్నారు. నిర్బంధే కృష్ణ సంబంధే అనేది శాస్త్రం చెప్తుంది. నిర్బంధే, నీ విషయంగా ఏదన్నా భోగించాలంటే నిర్బంధే, దాన్ని స్వామికి ఉపయోగించాలంటే ఓకే కృష్ణ సంబంధే. ఇది విషయం అనమాట. ఇలాంటి దాన్ని మనం అర్థం చేసుకుంటే ఏమవుతుందంటే గీత జ్ఞానం సక్రమంగా అర్థం అవుతుంది. లేకపోతే భగవద్గీత జ్ఞానం కూడా ఏమవుతుంది అని అంటే సరిగా అర్థం కాదు మనకి, సక్రమంగా మనకు అర్థం కాదు. అర్థం కాదు సరిగా అపార్థం అవుతుంది. అపార్థం అయినప్పుడు ఏమవుతుంది అని అంటే దాన్ని జాగ్రత్త తీసుకోకపోతే విపరీత అర్థానికి వెళ్ళిపోతుంది. శిష్య రాధా గోవింద భగవానికి, శిల ప్రభుపాదికి జై గౌరవ. అందుకనే అనేక సార్లు మనకి ఎందుకు చెప్తున్నాము అని అంటే భగవద్గీతను సక్రమంగా అర్థం చేసుకోవాలి అని. అర్థం చేసుకున్న రోజు ఏమవుతుందంటే అపార్థం అయిపోతుంది. అపార్థమైనప్పుడు ఏమవుతుందంటే అపరాధం అవుతుంది. ఇప్పుడు ఏదైతే అభియోగం వచ్చిందో, భగవద్గీత ఏదో హింసను బోధిస్తుంది అది ఇది అనేది, అది కేవలం అపార్థమే. హింసను బోధిస్తుంది, గీతా జ్ఞానం అంతా అయిపోయిన తర్వాత భగవద్గీత అంతా కూడాను మీరు శాంతిని బోధిస్తున్నారు చెప్తున్నారు, మానే ఉంది. మరి భగవద్గీత అంతా అయిపోయిన తర్వాత అర్జునుడు ఏం చేయాలి? శాంతికి వెళ్ళిపోయి ఉండాలి కదా. అతను భగవద్గీత విన్న తర్వాత కింద పడిన గాంధీవుని తీసుకున్నాడు, ఈ పక్క పడిపోయినటువంటి అమ్ములు పొది తీసుకున్నాడు. తీసుకునేసిన తర్వాత శంకరావాన్ని పూరించాడు. పూరించి నేను యుద్ధానికి సై అని చెప్పి వెళ్ళాడు. మరి మీ భగవద్గీత శాంతిని బోధిస్తుందా హింసను బోధిస్తుందా అంటున్నారు. సరే, అర్జునుడు అక్కడ ఏం చేశాడు? అనేక మంది శత్రు సైనికులు సంహరించాడు, బానే ఉంది. చంపడం అనేటువంటిది రెండు విధాలుగా ఉంటుంది. మంచి కోసం చంపడం అనేటువంటిది ఉంటుంది, చెడు కోసం చంపడం అనేది ఉంటుంది. మంచి కోసం చంపాల్సిన సందర్భం ఏర్పడినప్పుడు చంపకపోతే అది చెడు అవుతుంది. చెడు కోసం సంపాల్సిన సందర్భం ఏర్పడినప్పుడు అది చంపకపోతే ఏమవుతుంది? మంచి అవుతుంది. అక్కడ ఉద్దేశం చెడుగా ఉంది, చంపడానికి ప్రయత్నిస్తున్నాడు, అలా చేయకుండా ఉంటే మంచి అవుతుంది. ఇక్కడ ఉద్దేశం మంచిగా ఉంది, చంపాలి అక్కడ ఖచ్చితంగా, ఎందుకంటే ఉద్దేశం మంచిది. అప్పుడు చంపకపోతే చెడు అవుతుంది అది. ఇక్కడ ఎవరైతే కౌరవులు ఉన్నారో, కౌరవులు ఏమిటి అంటే ఆతతాయన అని చెప్పేసి శాస్త్రం ఒక వాక్యం చెప్తుంది. ఆతతాయన అంటే ఆరు విధాలైనటువంటి దుష్టాల కార్యాలు చేసిన వాళ్ళు. ఇంటికి నిప్పిపెట్టేవాడిని, భూమిని ఆక్రమించిన వాడిని, భూ కబ్జా చేసిన వాడిని, పొరల భార్యను అపహరించిన వాడిని, తర్వాత విషం పెట్టిన వాడిని, తర్వాత మోసం చేసినటువంటి వాడిని, ఆయుధాలతో దాడి చేసిన వాడిని ఆతతాయన అంటారు. ఈ ఆతతాయన అనేటువంటి ఆరు దుష్టకృత్యాలు కూడా కౌరవులు చేశారు పాండవుల విషయం. ఆ విధంగా వాళ్ళు శిక్షార్హులు అనమాట. అక్కడ ఏంటంటే మంచి కోసం చంపుతున్నారు, అది దానిని హింస అని చెప్పి అనడానికి లేదు. దేశాన్ని ఆక్రమించుకోవాలని చెప్పి కార్గిల్ ద్వారా లోపలికి వస్తున్నారండి. అప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే భారీ ఎత్తున పెద్ద పెద్ద విమానాలు వెళ్ళిపోయి మొత్తం అందరినీ పెళ్లిచేశారనమాట. అప్పుడు భారతీయుల సైనికులు చేసింది అది హింస. అది ఎట్లా హింస అవుతుంది అది? అలాంటిది భగవద్గీత ఏం బోధిస్తుందంటే అర్జునుడికి యుద్ధం చేయమని చెప్పి ప్రేరేపించిన శ్లోకాలు ఒకటి రెండు ఉన్నాయన్నమాట. ఎందుకంటే అది క్షత్రియుడిగని ధర్మం అని. అదే సమయంలో భగవంతుడు ఏం చేశాడంటే కౌరవుల లాంటి కల్మషాలు అనేకం మన హృదయాల్లో ఉన్నాయి, ఆ హృదయంలో కల్మషాల మీద యుద్ధం చేసి వాటి మీద మీ యొక్క విజయాన్ని సాధించండి అనేటువంటి విషయం గురించి భగవద్గీత అంతా నడిచింది. అందుకనే భగవద్గీత అనాదిగా చదువుతూ వస్తున్న వాళ్ళందరూ ఏం చేస్తూ వచ్చారంటే, ఒకటి వాళ్ళు కర్తవ్యోన్ముఖులు అవుతున్నారు, రెండోది వాళ్ళు ఉన్న కల్మషాలనేటువంటి కౌరవులను చంపేస్తూ వస్తున్నారు. అదే మనం చూస్తున్నాం అమెరికా దేశంలో ప్రభుపాదులు భగవద్గీత బోధిస్తే అమెరికాలో ఎవరైతే హిప్పీలు అనబడేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా ఈ మాంసభక్షణ విచారం చూద్దాం మధుపానం సమస్తం చేసేటువంటి వాళ్ళు. అంటే అవన్నీ కౌరవులు లాంటి కల్మషాలు, వాటన్నింటినీ భగవద్గీత జ్ఞానంతో కడుక్కున్నారు. మలినే మోచనం, మలినే మోచనం పుంసాం జల స్నానం దినే దిన సద్గృద్గీతామృత స్నానం సంసార మలనాశనం. రోజు కూడా స్నానం చేస్తే శరీరం మీద మలినం పోతుంది. మరి గీతా జ్ఞానం అనేటువంటి ఈ గంగలో స్నానం చేస్తే గంగతో పోల్చారండి దీన్ని. కాశీకి పోవాల్సిన పని లేదు, ఇక్కడే ఉంది గంగ. గీతా గంగోదకం పీత్వా పునర్జన్మాన విద్యతే. గంగను తాగినా ఒకటే, గీతను తాగినా ఒకటే. గంగను తాగినా ఒకటే, గీతను తాగినా ఒకటే. మళ్ళీ అక్కడ ఆచార్యులు చెప్తున్నారు గంగ కన్నా గీత తాగండి అదే మేలు అంటున్నారు. ప్రస్తుతం చూస్తే అదే మేలు, గంగ కన్నా గీత తాగండి, ఎందుకంటే గీతామృతం, దీన్ని ఆస్వాదించండి. సో అందువల్ల దీన్ని భక్తుల మధ్య మనం రోజు కూడా చర్చిద్దాం. సంతోషం మనకి ప్రభు గారు కూడా రోజు సాయంకాలం పూట భగవద్గీత ఉపన్యాసాలు నిర్దిష్టంగా ఏర్పాటు చేశారు. అందరు భక్తులు సాయంకాలం పూట వచ్చి భగవద్గీత యొక్క విలువను భక్తుల మధ్య చర్చించి తెలుసుకోండి. ఈరోజు రష్యాలో ఏదైతే వచ్చిందో అది రేపు ఇంకో చోట ఇంకో దేశంలో లేకపోతే ఇంకో చోట అది మళ్ళీ వస్తుంది. అది ఇది మనకు ఒక ఇండికేషన్ అంతే, ఇది కలియుగ ప్రభావానికి ఇండికేషన్ అంతే ఇది. సో మనం ఏంటంటే దాన్ని మనం స్ఫూర్తిగా తీసుకుని దీని విలువను మనం తెలుసుకోవాలి. చేతిలో ఉంది కానీ యథార్థంగా ఇందులో విలువ మొత్తం నాకు తెలియదు, ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ ప్రయత్నం తీవ్రతరంగా చేయాలి. ఇప్పుడు అలా చేయడానికి భగవంతుడి చిన్న ఒక అవకాశమే భగవద్గీత నిషేధం. ఆ భగవద్గీత నిషేధాన్ని చెప్పేసి మనం ఇప్పుడు భగవద్గీత నిషేధించారంట, భగవద్గీత నిషేధించారంట, అలా వీల్లేదు, భగవద్గీత అలాంటిది, భగవద్గీత ఇలాంటిది అని మనం భగవద్గీత నినాదం చేస్తున్నాం. ఇక్కడ ఒక వాక్యం, హంబోల్డ్ అని చెప్పేసి ప్రష్యన్ మినిస్టర్ అనమాట, అతను అంటున్నాడు భగవద్గీత అనేటువంటిది విశ్వంలో మీరు ఏ సమస్య అయినా తీసుకోండి దానికి పరిష్కారం భగవద్గీతలో ఉంది చూసుకోండి పోయి అంటున్నాడు ప్రష్యన్ మినిస్టర్. అతను ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ప్రష్యన్, హంబోల్డ్. ఇలాంటి వాక్యాలు ఎన్నో ఉన్నాయన్నమాట. మధ్వాచార్య చెప్తున్నారు నెయ్యి ఏమిటది, పాల యొక్క సారం కదా. నెయ్యి ఏ విధంగా అయితే పాల యొక్క సారం అయిందో సమస్త ప్రపంచంలో ఉన్న అన్ని వైదిక గ్రంథాల యొక్క సారాంశం భగవద్గీత. నెయ్యిని మనం నెయ్యి పాలు నెయ్యి రావాలంటే ఎంత చేయాలి, దాన్ని కాయాలి. వంటశాల వాళ్ళకి బాగా తెలుసు, శుభ్రంగా కాసిన తర్వాత మళ్ళీ దాన్ని తోడు వేసుకోవాలి, పైన మీకడ జాగ్రత్తగా తీసుకోవాలి, జీల కొట్టాలి, మజ్జిగలాగా వెన్న తయారు చేయాలి, ఆ వెన్నను మళ్ళీ వేసి కరిగించాలి. ఇంత చేస్తే ప్రాసెస్ నెయ్యి వస్తుంది. మరి ఇక్కడ ఏం చెప్తున్నారు మధ్వాచార్య, అలా ఈ సమస్త వైదిక గ్రంథ సారాంశం భగవద్గీత. వ్యక్తిలో ఉన్న హింసా ప్రవృత్తిని చంపాలి అంటే భగవద్గీత వేరే మార్గం లేదని చెప్పి రామానుజాచార్య చెప్తున్నారు. ప్రభుపాదుల వారు అంటున్నారు ఈ భారతదేశ సంస్కృతి భగవద్గీత ఈ రెండే ప్రపంచానికి దిశానిర్దేశం చేయగలవు అంటున్నారు. ఐన్స్టీన్ అంటున్నాడు నేను చేసే ప్రతి అన్వేషణకి కూడా స్ఫూర్తి మార్గదర్శకం ఈ భగవద్గీతే అంటున్నాడు. ఐన్స్టీన్ మళ్ళీ అంటున్నాడు నేను భగవద్గీత చదివినప్పుడు నాకు అర్థమైంది భగవంతుడు ఈ విశ్వ సృష్టి ఎలా చేశాడు అని, నా పరిశ్రమ ద్వారా నాకు అర్థం కాలేదు, బుర్ర పిచ్చెక్కింది. కానీ ఎప్పుడైతే భగవద్గీత చదివానో దెన్ ఐ రిఫ్లెక్ట్ హౌ గాడ్ క్రియేటెడ్ దిస్ యూనివర్స్. ఇలా మనం గమనిస్తూ వెళ్తే ఎంతో మంది శాస్త్రవేత్తలు, ఇంకొక అతను ఆల్బర్ట్ ప్రాసిక్యూటర్ అని ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఏం చెప్తున్నాడంటే నేను ఈ భగవద్గీతను చదవగానే నాకు భగవంతుని పట్ల కృతజ్ఞత పెరిగింది అంటున్నాడు. ఐ డెవలప్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్ వెన్ ఐ రెడ్ భగవద్గీత అంటున్నాడు. ఈ అభిప్రాయాలన్నీ మనకేమనిపిస్తుంది, భగవద్గీత భక్తుల సమక్షంలో ఎవరు చదివినా కానీ వాళ్ళని సరైనటువంటి స్ఫూర్తిలోనే ప్రేరేపిస్తుంది, అందుకని వీళ్ళంతా కూడా ఆ విధంగా స్ఫూర్తిని పొందారు. ఇక చివరిగా ఈ శంకరాచార్యులు వారు ఏమంటున్నారు భగవద్గీత గురించి, ఏకం శాస్త్రం దేవకి పుత్ర గీతం, ఏకో దేవో దేవకి పుత్ర ఏవ, ఏకో మంత్రస్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. ఇది అంతిమ సూచన అనమాట. ఏకం శాస్త్రం, ఒకే ఒక శాస్త్రం ఉంది, దేవకి పుత్రుడైనటువంటి కృష్ణుడు చెప్పిన భగవద్గీత. ఏకో దేవో దేవదేవుడు, భగవంతుడు ఒక్కడే ఉన్నాడు. ఏమి పానీ వాటర్ తన్ని నీరు అన్నా గాని భగవంతుడు ఒక్కడే ఉండేది. ఆయన ఎవరు అంటే దేవకీ పుత్రుడు అయినటువంటి కృష్ణుడు. ఏకో మంత్ర, ఒకే ఒక మంత్రం ఉంది ఆ స్వామికి దివ్యనామం, అది మనం జపించవలసినటువంటిది. ఏమిటా మంత్రము, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కర్మాప్యేకం తస్య దేవస్య సేవ, చేయవలసిన సేవ ఒకటే ఉంది, ఆ దేవదేవుని యొక్క పవిత్రమైనటువంటి సేవ. సో ఇప్పుడు మనం ఇంతసేపు కూడా చేసిన ఇది కూడా సేవే. ఏం చేశాం మనము, శ్రవణం అనేటువంటి సేవ చేశాం. భగవంతుడు లాస్ట్గా ఏం చెప్తున్నాడంటే దీని తర్వాత శ్లోకంలో చాలా అద్భుతంగా ఉంది చూడండి. ఈ ఇది అద్వేష్యతే చ ఇమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞాన యజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః. మన ఈ పవిత్రమైనటువంటి సంవాదాన్ని శ్రద్ధతో అధ్యయనం చేసేటువంటి వాడు జ్ఞాన యజ్ఞం చేత నన్ను పూజించినటువంటి వాడిగా నేను ప్రకటిస్తున్నాను అని చెప్పాడు కృష్ణ. ఈ పవిత్రమైన సమాధాన్ని ఎవరైతే శ్రద్ధగా అధ్యయనం చేస్తారో మనం ఇప్పుడు ఇంతసేపు ఏం చేశాము? పూజ చేశాం. జ్ఞాన యజ్ఞంతో నన్ను పూజించిన వాడిగా నేను ప్రకటిస్తున్నాను అని చెప్పంటున్నాడు. ఇది భగవద్గీత తను చెప్పుకునేటువంటి ఫలితం. అందుకే దయచేసి అందరూ రోజు జరిగేటువంటి భగవద్గీత ఉపన్యాసానికి రండి. ముఖ్యంగా శనివారం ఆదివారం సమయం చేసుకుని రండి. హరే కృష్ణ. భగవద్గీత యథాతథంకి శీల ప్రభుపాదికి ఇతాయి గౌర్ ప్రేమరంగే.